దేవుని వాక్యం వెతుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడిచిచ్చు నిందారహితుడవే ఉండు. ప్రార్థన చేసుకుందాం. తల్లో ఉంచండి, లేఖి వచ్చండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపైన దేవ, మహిమ కలిగిన రాజా, ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన గంభీరమైన మహిమ కలిగిన మీ నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సజీవులు, మీరు సర్వశక్తిమంతుడు ప్రభు. మీకు మీ నామాన్ని స్మరించటం, ఆరాధించటం, స్తుతించటం మా జీవిత భాగ్యమని ఎరిగి స్తుతిస్తూ మీ పాదాల దగ్గరకు వచ్చాం. మా మధ్య మీరు చేస్తున్న ఆశ్చర్య కార్యాలకే స్తోత్రాలు. సర్వశక్తి గల దేవుడుగా, ఓమ్నిపొటెంట్ గాడ్ గా మీరు మిమ్మల్ని బయలుపరుచుకున్నట్టుగా నాయన, నా ఊహకు అందని మీ శక్తిని, మీ బలమును అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆరాధనలోకి నడిపిస్తూ ఉన్న ఉమ్మడి కృష్ణ టీచర్ సహవాసానికే స్తోత్ర. మీరు బలపరచండి. ఎన్టీఆర్ కృష్ణ రెండు సహవాసాలుగా విస్తరింపచేయండి. మా ప్రభు రాత్రి మీరు విజయవాడ మెడికల్ సహవాసాలు కట్టారు, స్తుతిస్తున్నా. ఈ రాత్రి మీరు నంద్యాల మెడికల్ సహవాసాలు కడుతున్నారు, స్తుతిస్తున్నా. మధ్యాహ్నం స్త్రీల సహవాసాలన్నీ సమకూడి మిమ్మల్ని ఆరాధించడానికి ఇష్టపడుతూ ఉండగా, మీరు ఉదయం మధ్యాహ్న సాయంకాలం మీ సన్నిధిని సమృద్ధిగా దయచేయండి. మీ సన్నిధి సమృద్ధి చేత మా హృదయాన్ని నింపండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. లేఖన భాగం అర్థమైనట్లుగా మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, అందరికి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ఉదయకాలపు ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. మనం కొద్ది దినాలుగా దేవుని యొక్క గుణ లక్షణాలు, ద నేచర్ ఆఫ్ గాడ్, గాడ్స్ నేచర్ అన్న సిరీస్ ని స్టడీ చేస్తా ఉన్నాం. ఇందులో 9 విషయాలు అర్థం చేసుకోవడానికి స్టార్టింగ్ ప్రయత్నం చేశాం. ఇప్పుడు 10వ అంశంలో కొనసాగుతా ఉన్నాం. గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మయే ఉన్నాడు. 2, గాడ్ ఈజ్ పర్సన్, దేవుడు వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. 3, గాడ్ ఈజ్ వన్, దేవుడు అద్వితీయ దేవుడై ఉన్నాడు. 4, గాడ్ ఈజ్ ట్రయూన్ గాడ్, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. 5, గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్, ఆయన స్వయంభవుడై ఉన్నాడు. 6, గాడ్ ఈజ్ సెల్ఫ్ సఫిషియంట్, ఆయన సర్వ సమృద్ధి కలవాడై ఉన్నాడు. 7, గాడ్ ఈజ్ ఎటర్నల్, ఆయన నిత్య దేవుడు, ఎటర్నల్. 8, గాడ్ ఈజ్ ఇన్ఫినైట్, ఆయన అనంతుడై ఉన్నాడు. 9, గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, ఆయన పరిపూర్ణుడై ఉన్నాడు. ఈ 9 అంశాలను మనం స్టడీ చేస్తూ వచ్చాం. లోకంలో దేవుడు అన్న ఈ గంభీరమైన సత్యాన్ని చాలా చిన్నగా అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రతిదానికి దైవత్వాన్ని ఆపాదిస్తున్న బహు విగ్రహారాధన, బహుదేవతారాధన మనం చూస్తూ ఉన్నాం. అందులోంచే మనం వచ్చాం. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవడానికి బదులు దేవుణ్ణి చాలా చిన్నగా అర్థం చేసుకున్నాం కాబట్టి మనకి దేవుడు సరిగ్గా అర్థం కాలేదు. అయితే పరిశుద్ధ లేఖనాలు దేవుడు మనకి ఆయన ఏమై ఉన్నాడో చెప్పాలనుకున్నాడు. దాన్ని చదవటం, ధ్యానం చేయటం ద్వారా ఆయన్ని ఆయనగా, ఆయన్ని ఉన్నతంగా, ఆయన్ని ఉన్నతంగానే మనం అర్థం చేసుకోవడానికి లేఖనాల్లో రాయబడ్డ విషయాలను మనం ఒక సిరీస్ గా స్టడీ చేస్తా ఉన్నాం. అట్లాగే లాస్ట్ వీక్ 10వ అంశాన్ని ప్రారంభించాం. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, దేవుడు సర్వశక్తిమంతుడు. అందులో చదవబడే లేఖన భాగం అబ్రహాంతో ఆయన మాట్లాడుతా ఉన్నారు. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను. గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, నేను సర్వశక్తి గల దేవుణ్ణి అన్న మాట దగ్గర మనం 3 అంశాలు ధ్యానం చేశాం. 1, ఆయన చిత్తమును నెరవేర్చుకునేవాడు. ఆయన చిత్తమును నెరవేర్చుకునేవాడు. ఆయన ఏం చేయాలనుకున్నాడో అది చేస్తాడు, అది చేయడానికి సమర్థుడు. అనుకున్నానికి అలా జరిగింటే బాగుండు, ఇలా జరిగింటే బాగుండు అని ఆయన అనుకున్నది జరగట్లేదు అనుకునేవాడు కాదు. ఆయన ఏమనుకున్నాడో అది చేయడానికి ఆయన సమర్థుడు అన్న విషయాన్ని మనం చూడగలిగాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చుకునేవాడు. 2, ఆయన అన్ని కార్యాలు చేయవాడు. ఇది చేయలేడు అన్న మాట చెప్పడానికి లేదు. ఇది అబ్రహాముతో 18వ అధ్యాయం 14 వచనం ఆదికాండంలో మాట్లాడుతూ, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అన్నాడు. సారా నవ్వింది. 100 సంవత్సరాల వయసులో కుమారుడు కలుగుతాడంటే ఇది ఎట్లా సాధ్యము అని నవ్వింది. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ విత్ గాడ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్. ఏది అసాధ్యం కాదు, సమస్తము ఆయనకు సాధ్యం, ఆయన చేయలేనిది ఏదీ లేదు అన్న విషయాన్ని కూడా చూడగలిగాం. 3, దేవుడు ఆయన ఉద్దేశాలు రద్దు కావు. ఆయన ఉద్దేశాలు ఏదైతే అనుకున్నాడో అవన్నీ జరుగుతాయి, ఆయన చిత్తానుసారంగా జరుగుతాయి అన్న విషయాలు మన 3 విషయాలు. ఆయన చిత్తం జరుగుతుంది, ఆయన సమస్త కార్యాలు చేయడానికి సమర్థుడు, ఆయన ఉద్దేశించింది ఏదైనా జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో అందుకే మనం ప్రవచనాలను స్టడీ చేసినప్పుడు ఏదైతే ఆయన ప్రవక్తల నోట పలికించాడు అవన్నీ జరిగించాడు, అవన్నీ జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని ప్రవక్తల గ్రంథాలను చదువుకుంటూ వస్తే ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశించినట్లుగానే అన్ని చేస్తూ వచ్చాడు. కాబట్టి ఏది యాక్సిడెంటల్ గా జరుగుతా లేదు, ఏది కాలం వర్షంలోనూ అదృష్టం వర్షంలోనూ ఉండి జరిగిపోవట్లేదు, అంతా దేవుడు ఉద్దేశించినట్లుగానే ఆయన జరిగిస్తూ ఉన్నాడు అన్నదాన్ని లేఖనాల వెలుగులో నుంచి మనం చూడగలుగుతా ఉన్నాం. అందులో ఒక మాట మనం చదువుకొని ముందుకు కొనసాగటం, ఒక మాట మనం చదువుకొని ముందుకు కొనసాగటం ఎంతైనా మంచిది. యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం స్టడీ చేసినప్పుడు కూడా ఈ విషయం అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం ఒక మాట చదువుకుని ముందుకెళ్దాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 27వ వచనం, ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసుకు విరోధముగా హేరోదు పొంతు పిలాతును అన్యజనులతోనూ ఇస్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. మనం దేవుడు ఉద్దేశించినవి జరిగించడానికి సమర్థుడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. అలాగే దుష్టుడు హేరోదును ప్రేరేపించాడు. అన్యజనులు ఇస్రాయేలీలో కొంతమందిని ప్రేరేపించాడు. అవన్నీ కూడా మనం ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభు జననము, జీవితము, మరణము, పునరుద్ధానము, రెండవ రాకడ, అవన్నీ ఆయన రాయించినవే జరుగుతూ ఉన్నాయి. ఆయన కంట్రోల్ దాటిపోయేది జరిగేది కాదు అన్నదాన్ని మనం యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని అధ్యయనం చేయడం ద్వారా కూడా మనం గ్రహించగలుగుతాం. కాబట్టి ఉదయకాలం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక రకంగా సాతాను బలం ఎక్కువగా కనబడతా ఉన్నా, సాతాను మోసంలోకి ఎక్కువ మంది వెళ్ళిపోతున్నట్టు కనబడతా ఉన్నా, భక్తి మనుషుల్లో సన్నగిల్లిపోతున్నట్లుగా కనబడతా ఉన్నా, మోసం అన్నింట్లో కూడా ర్యాంపెంట్గా విస్తారముగా కనబడతా ఉన్నా, మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు, ఆలోచన ఏది వృధాగా పోయేది కాదు. దాన్ని మనం వాక్యపు వెలుగులో స్టడీ చేస్తా ఉన్నాం. యెషయా గ్రంథం 46:10 చదువుతాం. యెషయా గ్రంథము 46:10 చదువుదాం. 10 చదువుదాం. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకునిదిననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే. కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే, ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. ప్రభువుకు మహిమ. ఆయన ఎంత శక్తిమంతుడు. కాబట్టి ఆయన ఆలోచన నిలుస్తుంది, ఆయన చిత్తం జరిగించుకుంటాడు. అయితే ఆయన ఆలోచన, ఆయన చిత్తాన్ని జరిగించుకోవడానికి ఆయన ఆయన సమర్థుడు అయినప్పటికీ, నీకు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు, నీకు నాకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. పరలోక ప్రార్థన అదే మనకు నేర్పిస్తుంది. పరలోకమందు నీ చిత్తం నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. దాని అర్థం ఏంటంటే, నెరవేరటంలో నాకు ఒక అవకాశం ఇవ్వండి, నా ద్వారా నెరవేర్చండి, నాకు పాలు పంపులు ఇవ్వండి, నన్ను బలపరచండి. ఆయన రాజ్యాన్ని ఆయన కట్టుకుంటాడు. అయితే మన పాత్ర, ఆయన రాజ్యాన్ని కట్టడానికి మన వంతు మనం ఇన్వాల్వ్ కావటం. మనం ఎందుకు దేవుని పనిచేయాలి, మనం ఎందుకు దేవుడు పరిచర్య చేయాలి, మనం ఎందుకు దేవుని పరిశుద్ధతను మనం లోకానికి చూపించాలి, ప్రేమను లోకానికి చూపించాలన్న మాట దగ్గర మనం ట్రైనింగ్ లో ఉన్నాం. మనం ఆయన పిల్లలుగా ప్రూవ్ చేసుకోవడానికి, మనం ఆయన వారముగా ప్రూవ్ చేసుకోవడానికి మనం ఆయన దగ్గరికి వెళ్తున్నాము, దాని కొరకు సిద్ధపడుతున్నాము అని ప్రూవ్ చేసుకోవడానికి సాతానుతో మనం ఎందుకు పోరాడాలి, మన సాతాను సంబంధము కాము దేవుని సంబంధము అని ప్రూవ్ చేసుకోవడానికి, మనం అవిశ్వాసం కాము విశ్వాసము అని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అల్టిమేట్ గా ఆయన చిత్తమే, ఆయన ఉద్దేశాలే, ఆయన సంకల్పమే నెరవేరుతుంది. ఆయన ఉద్దేశాలు ఏవి పొందుకోవు, ఆయన సంకల్పం ఏది నెరవేర్పులోకి రాకుండా ఆగిపోదు. అక్కడ హీఈస్ ఓమ్నిపొటెంట్, ఆయన సర్వశక్తి సంపన్నుడు అన్న సత్యాన్ని ఈ సిరీస్ లో లేకపోతే ఈ అంశం దగ్గర మనం అర్థం చేసుకోవాలి. దేవుని సర్వశక్తిని, ఆయన సర్వశక్తిని మనం చూడాల్సిన కొన్ని ఏరియాలో నుంచి ఈ సత్యాన్ని అర్థం చేసుకుంటే మన కళ్ళ ముందు ఏవైతే ఈ వ్యాధులు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు, సాతాను శోధనలు ఏవైతే చిన్న చిన్నగా చిన్నది అనుకో మనం పెద్దగా ఫీల్ అవుతాం. ఆయన శక్తి మనకు అర్థమైతే మన శక్తి మీద ఆధారపడక ఏ చిన్న విషయం దగ్గర కుంగిపోక కలవరం చెందక మై గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్ అన్న స్తుతి పదాలతో స్తుతించే హృదయంతో అన్ని పరిస్థితులను విశ్వాసంతో ఎదుర్కోవడానికి ప్రభు ఈ సత్యం ద్వారా మనం బలపరుస్తారు. ఆయన సర్వశక్తిని మనం చూడాల్సిన విషయాల్లో ఒకటి, ఆయన సృష్టి, ఆయన చేసిన సృష్టిని చూసినప్పుడు హౌ బిగ్ అవర్ గాడ్ ఈస్, హౌ గ్రేట్ అవర్ గాడ్ ఈస్, ఎంత గొప్ప దేవుడు, ఎంత ఎంత ఉన్నతుడు అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ప్రారంభ వచనం ఆది కాండం మొదటి అధ్యాయము ప్రారంభ వచనం మన 17వ అధ్యాయం మొదటి వచనంలో అబ్రహాంతో మాట్లాడుతున్న మాట, నేను సర్వశక్తిగల దేవుడును. 99 సంవత్సరాల వయసులో పిల్లలు లేక కలవరపడుతున్న ఆయనకు దేవుడు ఆ పేరుతో ప్రత్యక్షమయ్యాడు. 18వ అధ్యాయము అబ్రహాం ఇసాకంతో అబ్రహాం సారాలతో మాట్లాడుతూ నాకు అసాధ్యమైనది ఏదైనా గలదా అని అడుగుతున్నాడు. మన స్థాయికి దిగజారి లేకపోతే మనకు అర్థమయ్యే మన పరిధిలోకి వచ్చి మన ఆలోచన పరిధిలోకి వచ్చి ఆయన మాట్లాడుతున్న మాటల్లో నుంచి మనం కొంచెం ఆయన పరిధిలోకి వెళ్ళి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే లేఖన భాగాల్లోకి వెళ్తా ఉన్నాం. ఆయన పరిధిలోకి వెళ్ళి ఆయన అర్థం చేసుకోవటం అంటే ఆది కాండం మొదటి అధ్యాయం మొదలు వచ్చిన ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. ఆ ఒక్క వచనం ఎంత గంభీరంగా ఉందంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఈ సర్వ భూమిని, ఈ విశాల ఆకాశమును, ఈ సువిశాల ఆకాశంలో ఉన్న యావత్ సృష్టిని, దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని అన్నిటినీ చేసిన దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈ సృష్టికి కర్త, భూమి ఆకాశాలను సృజించిన వాడు, ఆదిలో చేసిన వాడు. ఈ మాట ఒకవేళ ఆది కాండం మొదటి అధ్యాయం మనకు అర్థమైతే దేవుడు మన హృదయంలో చాలా ఉన్నతంగా కనపడతాడు. ఆయన ఆరాధించేటప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఇది చేయగలడా అని మనకి ఏది అనిపించదు, ఇది చేయలేకపోతున్నాడే దేవుడు అని మనకు అనిపించదు. చేయగలడు, అది ఆయన చిత్తం కాదేమో, ఆయన ఉద్దేశం కాదేమో, అది నాకు మేలు కాదేమో, లేకపోతే ఆయన ఇప్పుడు కాదులే కొంతకాలం ఆగు అంటున్నాడేమో అన్న విశ్వాసంతో ఎక్కడా కలవరం చెందకుండా విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి ఆ ఓపెనింగ్ వెర్స్ బైబిల్లో ఆ పరిచయ వాక్యం లేకపోతే ప్రారంభ వాక్యం ఏమంటుందంటే, He is the creator of earth and heavens. భూమి ఆకాశాలకు సృష్టికర్త. ఎంత గంభీరమైన మాట. దేవుని గురించిన అవగాహనలోకి రావడానికి, ఆయన ఓమ్నిపొటెంట్ నేచర్ని అర్థం చేసుకోవడానికి మన ముందు ఇప్పుడు మనం తెల్లారింది, ఉదయ కాలానికి వచ్చాం, సూర్యోదయం. జస్ట్ మనం అందరూ మిగతా విశ్వాసాలకు చెందిన వారు సూర్య నమస్కారం చేస్తారు. సూర్య నమస్కారం చేయడాన్ని అది సరైనది కాదు, గాని ఆలోచించటం సరైంది. దేవుని వాక్యం అదే మాట్లాడుతూ ఉంది. 19వ కీర్తన మొదటి వచనం 2వ వచనాన్ని మనం చదివితే, కీర్తన గ్రంథము 19వ అధ్యాయము మొదట వచనం 2వ వచనాన్ని చదివితే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ఈ మనకి దేవుడు కల్లిచ్చాడు కన్ను కన్నుల ఎదుట ప్రతి సూర్యోదయము, ప్రతి సూర్యాస్తమయం, ప్రతి సృష్టిలో జరుగుతున్న ప్రతీది కూడా మనకి దేవుని నేచర్ని కమ్యూనికేట్ చేస్తా ఉన్నాయి, దేవుని హస్తాన్ని చూపిస్తున్నాయి, దేవుని చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి, బోధ చేస్తున్నాయి, జ్ఞానం తెలియజేస్తున్నాయి. అందుకే ఆ భక్తులు సృష్టిని చూసి సృష్టిని ఆరాధించలేదు కానీ సృష్టికర్తను ఆరాధించారు. సూర్యుని చూసి మనం ఆ నీతి సూర్యుడిగా ప్రత్యక్షమవుతున్న ఆ దేవదేవుణ్ణి ఆరాధించటం, ఆరాధించటం, విశ్వాసం ఉంచటం, ఆయన మీద ఆనుకోవటం మనము మన విశ్వాస జీవితానికి ఎంతైనా మంచిది. కాబట్టి ప్రతీది ఆశ్చర్యం, ఈ బాటనీలోను, జువాలజీలోను, ఆ హిస్టరీలోను మనం అవన్నీ చదువుతూ ఉన్నప్పుడు ఇవి ఇలా జరిగాయి అని మాట్లాడతారు. లేకపోతే ఒక లీఫ్ అడ్డుకోత దగ్గర ఒక లీఫ్ లో ఇవన్నీ ఉంటే ఫోటోసింథసిస్ జరుగుతుంది అని చెప్తారు. కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, ఆక్సిజన్ ఇస్తుంది, లేకపోతే సముద్రాలు వేడెక్కితే మేఘాలు అవుతాయి, వర్షం వస్తుంది, ఉప్పు నీరు మంచి నీరుగా మారుతుంది. ఈ సైకిల్స్ అన్ని చదివినప్పుడు ఎంత గొప్ప దేవుడు, సూక్ష్మంలోను స్థూలంలోను. భూమి ఆకాశాలను చూసినప్పుడును, భూమి ఆకాశాల్లో ఉన్న చిన్న చీమను చూసినప్పుడు, దేన్ని చూసినా సరే ఆయన్ని మనం ఆరాధించకుండా స్తుతించకుండా ఉండలేం. ఆయన శక్తిని, ఆయన జ్ఞానాన్ని జస్ట్ మనం మాట్లాడుతూ ఉన్నాం. 24 గంటలు ఆక్సిజన్ తీసుకుంటున్నాం, 24 గంటలు మనకున్న రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తూ ఉంది, మనకి 24 గంటలు హార్ట్ పంపింగ్ పనిచేస్తూ ఉంది. జస్ట్ ఒక వర్డ్, ఒక మాట నోట్లోంచి బయటకు రావాలంటే ఎన్ని కండరాలు కలిసి పనిచేయాలి, ఎంత జస్ట్ బ్రెయిన్ కి బాడీ పార్ట్స్ కమ్యూనికేషన్ నడుస్తూ ఉండాలి అన్నది మనం అబ్జర్వ్ చేస్తే చాలు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎట్లా మాట్లాడగలుగుతున్నావు, ఎట్లా బ్రీతింగ్ తీసుకోగలుగుతున్నావు, ఎట్లాగా బాడీకి బ్లడ్ పంపింగ్ జరుగుతూ ఉంది, ఎట్లాగా ఆయన చేస్తా ఉన్నాడు. బ్రెయిన్ నరాల్లో ఒక చిన్న నరంలో క్లాట్ ఏర్పడితే, ఆ నరానికి చిన్న క్లాట్ ఏర్పడితే వచ్చే కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి, ఆ గుండెలో ఒక బ్లాక్ ఏర్పడితే వచ్చే కాంప్లికేషన్స్ ఎట్లా ఉంటాయో ఆ మెడికల్ ట్రీట్మెంట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం స్తుతిస్తాం బాగా. దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి ధ్యానించటం, దేవుని వాక్యాన్ని ధ్యానించటం అన్నమాట దగ్గర ఆయన ఏమై ఉన్నాడు, ఎట్లా పనిచేస్తున్నాడు, ఏమై ఉన్నాడు, ఎట్లా పనిచేస్తున్నాడు అన్నది నిజంగా ఆశ్చర్యం. 33వ కీర్తన, కీర్తన గ్రంథము 33వ కీర్తన 6 వచనం నుంచి 9 వచనాల వరకు చదివితే, 6 నుంచి 9 వచనాల వరకు చదివితే వాక్యం ఇట్లా అంటుంది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కరిగాయి, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కరిగాను. మాట చేత దేవుడు కలుగునుగాక అన్న మాట చేత, దేవుడు నోటి మాట చేత, అందుకో మాట చలిగిస్తే ఆకాశాలు, భూమి, వాటిలో ఉన్న సర్వం కలిగాయి. 7, సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. అగాధ జలాలను కొట్లలో కూర్చువాడు, సముద్ర జలాలను రాశిగా కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవయందు భయభక్తు నెలకొనెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. దేవునికి స్తోత్రం. ఆయన మాట సెలవు ఇయ్యగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడింది. ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన కార్యాలు, ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము అంతా జరుగుతాయి. అంతా జరిగించుకునేవాడు, అంతా జరిగించుకునేవాడు. ప్రభునంద పిల్లరా, మనం చదువుతున్న దేవుని యొక్క నేచర్ అన్న ఈ సిరీస్ లో నా రిక్వెస్ట్ ఏంటంటే, దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా, దేవుని వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవటం ద్వారా ఆటోమేటిక్ గా మన మోకాల మీదకి వస్తాం. మనం ఏదో మందకుండిగా లేకపోతే ఆచారబద్ధంగా మనుషుల ముఖస్థుతి కొరకు మనుషులకు కనబడాలను బయట ఒకలాగా లోపల ఒకలాగా అందరిలో ఒకలాగా ఎవరు లేనప్పుడు ఒకలాగా అవే ఉండవు. అట్లాంటి మోసపు జీవితం ఏమి ఉండదు. ఆయన్ని ఆయనగా అర్థం చేసుకోవడానికి, ఆయన శక్తిని అర్థం చేసుకోవడానికి ఆయన చేత చేయబడ్డ ఈ విచిత్రమైన సృష్టి, ఆశ్చర్యకరమైన సృష్టి మన ముందు మన కనుల ఎదుట గొప్ప సాక్షి. కాబట్టి పిల్లరా, దేవుని యొక్క ఓమ్నిపొటెంట్ నేచర్ ని మనం సృష్టిని చూడటం ద్వారా, సృష్టిలో ఉన్న ఆ విషయాలు చూడటం ద్వారా ఆయన స్తుతించకుండా ఆరాధించకుండా మనం ఆయన విశ్వాసం ఉంచకుండా ఉండలేము అన్న విషయాలు లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. అట్లాగే యోగు గ్రంథంలో మార్చదిక్కును ముందుకు కొనసాగుతాం. యోగు గ్రంథము 12వ అధ్యాయం, యోగు గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివితే 8, 7, 8, 9, 10 వచనాలు ఆ 4 వచనాలు చదివితే, అయినను మృగములను విచారించు, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గుర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రంలోని చేపలు దానికి వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కాగజేసినని తెలుసుకునలేని వాడెవడు? జీవరాశుల ప్రాణులు, మనుషులందరి ఆత్మలు ఆయన వశములు ఉన్నవి కదా. ఆయన అంటున్నాడు, భూమిని సముద్రాన్ని ధ్యానించు, భూమి మీద ఉన్న జంతువులను ఆకాశ పక్షులను విచారించు, సముద్రంలో చేపను విచారించు. ఆయన హస్తమే, ఆయన శక్తే, ఆయన సామర్థ్యమే మనకు కనబడుతుంది. ఆయన మనం స్తుతించకుండా ఉండలేము. కాబట్టి పిల్లరా, ఆయన ఓమ్నిపొటెంట్ నేచర్ ని మన కనుల ఎదుట ఉన్న సృష్టిని చూడడం ద్వారా తప్పకుండా బాగా అర్థం చేసుకోగలుగుతాం. అట్లాంటి ధ్యానపూర్వకమైన మనసు కలిగి ఉండాలని మనవి చేస్తా ఉన్నా. ఒకటి, ఆయన సృష్టిని చూడటం ద్వారా, సృష్టిలో ఆయన శక్తిని చూడగలం. ఆయన నేచర్ ని, ఓమ్నిపొటెంట్ నేచర్ ని అర్థం చేసుకోవడంలో మనకు సహాయకరంగా ఉన్నది ఆయన సృష్టి. రెండవది, సృష్టిలో అన్నిటినీ బంధించి ఉంచిన దేవుడు. ఇది కొంచెం మనకి క్రియేషన్ ని అర్థం చేసుకుంటున్నప్పుడు, చెయ్యడం ఒక సంగతి, చెయ్యటం గొప్ప సంగతి, నిర్వహించటం ఇంకా గొప్ప సంగతి. చెయ్యటం గొప్ప సంగతి, దాన్ని నిర్వహించటం ఇంకా గొప్ప సంగతి. చాలాసార్లు మనం దీన్ని లోకంలో చూడగలుగుతాం. ఒకటి, ఏదైనా స్టార్ట్ చేయడమే కాదు కొనసాగించటం ప్రాముఖ్యం. పెద్ద కార్పొరేట్ బిల్డింగ్ కట్టి దాన్ని నడిపించటం, ఎంప్లాయీస్ రిక్రూట్ చేయటం, ప్రాజెక్ట్స్ రన్ చేయటం, అది చేయటం ప్రారంభించటం కంటే కూడా కొనసాగించడం చాలా ప్రాముఖ్యమైనది. నాలుగురు పిల్లలను కనటం గొప్ప సంగతి, వాళ్ళని పెంచటం, పెద్ద చేయటం అది ఇంకా కష్టమైంది. దేవుడు సృష్టిని చేసి నా శక్తిని చూడండి అన్నాడు. అక్కడ ఆయన శక్తిని అర్థం చేసుకోగలుగుతున్నాం. రెండు, దేవుడు సృష్టి అంతటిని నడిపిస్తున్నాడు, సస్టైన్ చేస్తున్నాడు, సృష్టి అంతటిని సస్టైన్ చేస్తున్నాడు, నిలబెట్టాడు, కొనసాగిస్తూ ఉన్నాడు అన్న సత్యం దగ్గర ఆయన మహిమను, ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన బాహుబలాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోగలుగుతాం. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మనం చదవాలి. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం, మొదటి అధ్యాయము రెండవ వచనం చివరి మాట, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఆయన దేవుడు ప్రపంచాన్ని నిర్మించాడు. మూడవ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును దేవుని తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఈ మాట మనం అండర్లైన్ చేయాలి, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు. సృష్టించడానికి దేవుడు తన మాటను ఉపయోగించాడు, సృష్టి కలిగింది. రెండవ మాట, సృష్టి అంతటినీ తన మాట చేత నడిపిస్తూ ఉన్నాడు, తన మాట చేత నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞానుసారంగానే సృష్టి నడుస్తూ ఉంది. దేవుడు చేయడమే కాకుండా కొనసాగిస్తూ ఉన్నాడు. తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. ఈరోజు తుఫాన్ రమ్మంటే వస్తాడు, భూకంపం రమ్మంటే వస్తాడు, సూర్యుని ఆగిపోమ్మంటే ఆగిపోతాడు, జలప్రళయం రమ్మంటే ఆయన పిలిస్తే జలాలు వస్తాయి, ఆయన పిలిస్తే అన్ని మార్పులు జరుగుతాయి. అవి జరగకుండా కొనసాగుతున్నాయంటే ఆయన సరిగ్గా ఉండమన్నాడు, సరిగ్గానే ఉన్నాయి. సృష్టి అంతా ఆయన ఏం చెప్తే అదే, ఆయన ఏం చెప్తే అదే, ఆయన ఎలా ఆజ్ఞాపిస్తే అలాగే. ఆయన ఆయన మాటల్లో ఒకటి కూడా హద్దు దాటకుండా ఎంతో భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని సృష్టి అంతా పనిచేస్తా ఉంది. ఆయన మాటకున్న శక్తి అది. కీర్తన గ్రంథము 148వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. 148వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. రెండు, ఆయన దూతులారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా ఆకాశం పైన ఉన్న జలములారా ఆయన స్తుతించుడి, ఆయన ఆజ్ఞీయగా ఇవి పుట్టెను. ఆరో వచనం రెండో భాగం, ఆయన వాటికి కట్టడి నియమించాను, ఏది దాన్ని అతిక్రమింపదు. ఎనిమిదో వచనం, అగ్ని వడగండ్లారా హిమమ ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను. సృష్టిని చేశాడు, సృష్టిలో మార్పులు కూడా ఆయన ఆజ్ఞానుసారంగా కలుగుతున్నాయి. సృష్టి క్రమముగా నడవటం వెనకాల కారణం కూడా ఆయన ఆజ్ఞాపించాడు. సృష్టి అంతటిని చేయడంలో ఆయన సర్వశక్తిని చూడగలం, సృష్టి అంతా కొనసాగడంలో ఆయన సర్వశక్తిని చూడగలుగుతున్నాం. సృష్టిలో కలిగే మార్పులు, అక్కడ అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, సృష్టిలో కలిగే లేకపోతే ప్రకృతిలో కలిగే మార్పులు, ప్రకృతి వైపరీత్యాల దగ్గర కూడా ఆయన సర్వశక్తిని చూడగలుగుతున్నాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 26వ వచనంలో ఆయన శక్తి ఎంత గొప్పదో దాన్ని ఏమన్నారంటే గురుత్వాకర్షణ శక్తి అని పిలిచారు. గురుత్వాకర్షణ శక్తి దేవుని శక్తి. ఎందుకు శూన్యములో భూమి ఆలాడుతుందంటే గురుత్వాకర్షణ శక్తి. ఎందుకు శూన్యములో నక్షత్రాలన్నీ కక్షల్లో తిరుగుతున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి. ఎక్కడి నుంచి వచ్చింది గురుత్వాకర్షణ శక్తి? మన బైబిల్ అంటుంది, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం, మీ కనులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా ఎంత గొప్ప దేవుడు. ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలమా? మనం వల్ల కాదు, ఆయన లెక్క పెడుతున్నాడు. లెక్కలున్నాయి, వాటికి అన్నిటికీ పేర్లు పెట్టగలమా? కొన్ని పేర్లు పెట్టగలం. ఆయన అన్నిటికీ పేరు పెట్టి పిలుస్తున్నాడు. మనమేమైనా శూన్యములో వాటిని కక్షల్లో పెట్టి నడిపించగలమా? మనకి అదేం లేదు. మహా అయితే తెలివితేటలన్నీ రంగరించుకొని మనం ఒక శాటిలైట్ ని పంపించి శాటిలైట్ ని మన కక్షలో ప్రవేశపెట్టి కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి మొత్తానికి కొంత ఇచ్చివయ్యాం. దేనికి? దేనికి? అది మళ్ళా లిమిటేషన్. దేవుడు వాస్తవానికి మనకి అధికారం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, కాబట్టి కొంత చేయగలుగుతున్నాం. కానీ ఆయన శక్తి ముందు మన శక్తి ఏ పాటిది? మన శక్తి ఏ పాటిది? ఆయనైతే నక్షత్రాలన్నిటినీ సమూహాలుగా, మండలాలుగా, క్లస్టర్స్ కింద నడిపిస్తా ఉంటాడు, నడిపిస్తా ఉన్నాడు. వాటన్నిటినీ ఆర్బిట్స్ లో పెట్టి నడిపిస్తా ఉన్నాడు. తన అధిక శక్తి చేత, గురుత్వాకర్షణ శక్తి కాదు దేవుని శక్తి, గురుత్వాకర్షణ శక్తి కాదు దేవుని శక్తి, తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటైనా విడిచిపెట్టడు, ఒక్కటైనా విడిచిపెట్టడు. ఎంత దూరంలో ఏది ఉండాలో, భూమి సూర్యునికి ఎంత దూరంలో ఉండాలో, చంద్రుడు భూమికి ఎంత దూరంలో ఉండాలో అన్ని ఆయన నిర్ణయించాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. కావున ప్రియులరా, ఒకటి సృష్టి నిర్మాణంలో ఆయన సర్వశక్తిని చూడగలుగుతున్నాం, రెండు సృష్టిని నడిపించడంలో ఆయన సర్వశక్తిని మనం చూడగలుగుతున్నాం. మూడవ మాట, ఇంత సృష్టిని చేసిన దేవుడు, ఇంత సృష్టి అంతటిని నడిపిస్తున్న దేవుడు, ఇన్ని జీవరాశులు పోషిస్తున్న దేవుడు, ఇంత పనిచేస్తున్న దేవుడు అలసిపోతాడా అన్న మాట అక్కడే రాయబడింది. యెషయా గ్రంథం 40:28 నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగాంతమును సృష్టించిన యెహోవా, ఇంత సృష్టిని చేసిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన నిత్యము ఉంటాడు, ఆయన సొమ్మశిల్లడు, అలయడు. మనకెలా ఉంటదంటే నా కెపాసిటీ ఇంతే, నా శక్తి సామర్థ్యాలు ఇంతే, నేను ఇంతవరకే చేయగలను, ఇది నా వల్ల అవుతుంది, ఇది నా వల్ల కాదు చెప్పగలమా? దేవుడి దగ్గరికి వచ్చి ఆయన ఇంతే చేస్తాడని చెప్పి ఏ కొలతను పెడతాం? ఇది మాత్రమే ఆయనకు సాధ్యమని చెప్పి ఏ లిమిటేషన్స్ పెడతాం? ఆయన సర్వశక్తిమంతుడు, హీఈస్ ఓమ్నిపొటెంట్. ఆ సర్వశక్తిమంతుడి దగ్గర ఎంత చేశాడు కదా అని మాట్లాడినా సరే అంతకంటే ఎక్కువ చేయగలడు. ఎంత చేస్తున్న అలసిపోడు, ఎంత చేస్తున్న సొమ్మసిల్లిపోయేవాడు కానే కాదు. ఆ వాక్యం మనకు అర్థమవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి, ప్రభు మనకు సహాయం చేయాలి. కాబట్టి ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. ఆయన సొమ్మశిల్లడు అలసిపోడు. అర్థం కావడానికి ప్రభు మన సహాయం చేయాలి. ఇంకా ఆశ్చర్యకరమైన మాటలు, ఎంత గంభీరమైన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు, ఎంత గంభీరమైన మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథము 102వ కీర్తన 102వ కీర్తన 24వచనం చదువుతా. నేను ఇలాగ మనం చేసేది, నా దేవా నా దినముల మధ్యను నన్ను కనుపోకుము, నీ సంవత్సరములు తరతరములుండును. నాకైతే కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, నీకైతే తరతరాలు. భక్తుడు మాట్లాడుతున్నాడు. 25 ఆదియందు నీ భూమికి పునాది వేసిద్ది. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నువ్వు నిలిచి ఉండువు. భూమి ఆకాశాలు గతించును గాని నువ్వు గతించవు, అవి నశించిపోతాయి గాని నువ్వు నశించిపోవు, నువ్వు నిలిచి ఉండువు. అవన్నీ వస్త్రం వలె పాతగిరులు, ఒకడు అంగవస్త్రములు తీసివేసినట్లు నువ్వు వాటిని తీసివేయుదువు, అవి మార్చబడును. 27 నీవు ఏకరీతిగా ఉండువాడువు, నువ్వు ఏకరీతిగా ఉండువాడువు, నీ సంవత్సరములకు అంతం లేదు, అంతం లేదు. అందుకొరకు మనం ఏమంటామంటే సూర్యుడు భగవంతుడు, సముద్రము భగవంతుడు, వర్షము భగవంతుడు, జంతువులు అందులో కూడా దేవుణ్ణి చూడటం, అవి కూడా భగవన్ స్వరూపాలుగా ఎంచటం, నిజంగా అవివేకం అని ఎందుకంటామంటే దేవుడు ద గాడ్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ ద గాడ్, నాట్ ద క్రియేషన్, ఇది నాట్ ద క్రియేషన్ ఇట్స్ సృష్టికి కర్త అయిన దేవుడే దేవుడు తప్ప సృష్టిలో ఏదీ దేవుడు కాదు. ఈ లిమిటేషన్స్ అన్నిట్లో కనబడతాయి, ఆయనకు మాత్రం ఏ లిమిటేషన్ లేదు. అంత గొప్ప దేవుణ్ణి నేను ఏదో ఒక రూపంలో చూస్తాను అనుకుంటే కుదరదు. ఏ రూపంలో చూసినా ఆ రూపానికి ఒక లిమిటేషన్ ఉంది. ఆయనకి లిమిటేషన్ లేదు, ఆయనకి లిమిటేషన్ లేదు. ఆయన సంవత్సరాలకు అంతం లేదు. ఆయన సొమ్మసిల్లిపోడు, ఆయన అలసిపోడు, ఆయన గతించిపోడు, ఆయన ముసలోడైపోడు, ఆయన శక్తి తగ్గిపోదు, ఆయన వన్నె తగ్గిపోదు, ఆయన మహిమ తగ్గిపోదు. 121వ కీర్తనలో ఆయన మాట్లాడుతున్నాడు. 121వ కీర్తన 4వ వచనం, 121వ కీర్తన 4వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. అంటే అర్థమేంటి, అంటే అది అర్థమేంటి, అందరికి అలసట వస్తుంది, దేవుడికి కూడా అలసట వస్తుందానా? కాదు. అందరూ నిద్రపోవాలి, దేవుడికి నిద్రపోతాడానా? కాదు. చాలా సార్లు దేవుడిని మంచం మీద పాంపు మీద ఆయన రిలాక్స్ గా ఉన్నప్పుడు పక్కన విసిన కర్రలు పట్టుకుని విసురుతున్నట్టుగా చూపిస్తున్నప్పుడు ఏంటి ఈయన నిద్రపోతాడా? నిద్రపోడు. అనుకుంటున్నాం మనకున్న నిద్ర ఆయనకుంటుంది, మనకున్న అలసట ఆయనకుంటుంది, మనకున్న లిమిటేషన్స్ ఆయనకు లేవు, ఆయనకు లేవు. సృష్టిని చేసిన దేవుడు, అందులో సర్వశక్తిని చూస్తూ ఉన్నాం. సృష్టిని నడిపిస్తున్న దేవుడు, అందులో సర్వశక్తిని చూస్తూ ఉన్నాం. ఎంత చేస్తున్న దేవుడు అలసిపోడు, సొమ్మశల్లుడు, కొనుకడు, నిద్రపోడు అన్న సత్యం దగ్గర మనం తప్పకుండా ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే మంచి ఆరాధకులం అవుతాం, మంచి భక్తులం అవుతాం, మంచి పిల్లలం అవుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, విశ్వాసంలో ఎదుగుతాం, ఆత్మీయతలో ఎదుగుతాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఆయన ఓమ్నిపొటెన్స్ నేచర్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ఏదైతే ఇప్పుడు చూస్తూ ఉన్నామో, వింటూ ఉన్నామో, గ్రహిస్తూ ఉన్నామో, వాస్తవానికి దేవుడు అంతకంటే గొప్ప చేయగలడు. శూన్యంలో సృష్టిని చేసిన వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మట్టి ముద్దలో నుంచి మనిషిని తీసుకొచ్చిన వాడు, పక్కటెముకలోంచి స్త్రీని నిర్మించిన వాడు, 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకు ఇస్సాకునిచ్చిన వాడు, పురుషుని ప్రమేయం లేకుండా మరియకు యేసుక్రీస్తు ప్రభువుని మరియ ద్వారా తీసుకొచ్చిన వాడు, ఎంత చేసిన దేవుడు బైబిల్లో మనం చదువుతున్నాం. మనం ఊహించగలిగితే మనం చూసేవాటికంటే గొప్పవి చేయడానికి ఆయన సమర్థుడు, మనం చూసేవాటికంటే గొప్పవి చేయడానికి ఆయన సమర్థుడు. ఇంకా మాట్లాడాల్సి వస్తే మనం ఏదైతే బైబిల్ గ్రంథాలు చదువుతున్నామో, ఏదైతే మన కనులారా సృష్టిలో చూస్తున్నామో, మనం అర్థం చేసుకుంటుంది 100% లెవెల్లోకి వెళ్ళి అర్థం చేసుకోవట్లేదు, పెరిపెరలుగా పైపైన కొంతవరకు అర్థం చేసుకుంటున్నాం. అందుకే మొదటి కీర్తన 2వ వచనంలో యెహోవ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించాలి అన్నమాట దగ్గర. దివారాత్రులు ఏం ధ్యానం చేస్తాం? ఒకవేళ మీరు దీన్ని ఈరోజు ట్రై చేయండి, గాడ్స్ నేచర్ లో ఆయన ఓమ్నిపొటెన్స్ నేచర్, ఆయన సర్వశక్తిమంతుడు అనే ఈ గంభీరమైన సత్యం సృష్టి నిర్మాణంలోను సృష్టి కొనసాగించడంలోను చూడగలుగుతా ఉన్నప్పుడు ఏది చేసినా కూరగాయలు తరుగుతున్నప్పుడు ఆ కూరగాయలు తరుగుతూ కూడా ఆలోచించవచ్చు, అరే మట్టిలో నుంచి ఈ ఫ్రూట్స్ ఈ ప్రొడక్ట్స్ ఎట్లా వస్తున్నాయి, మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుందో మామూలుగా తినేస్తున్నాం, సరే తిన్నావు కదా మళ్ళా దాన్ని కక్కు అంటే అర్థం ఏంటంటే మళ్ళా దాని చేయి, తిన్నావు కదా దాన్ని మళ్ళా తీసుకురా. ఎక్కడి నుంచి తీసుకొచ్చేది దాన్ని, మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? పీక మీద కత్తి పెట్టి నువ్వు తిన్నదంతా మళ్ళా ఆ ధాన్యం మళ్ళా ఇవ్వు, ఆ చికెన్ మళ్ళా ఇవ్వు, ఆ కోడిను ఆ మేకను మళ్ళా తీసుకురా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చేది? అంత గొప్ప దేవుడు, మనం ధ్యానిస్తే చాలా బాగుంటుంది. ప్రతీది ఆరాధించే అంశమే, ప్రతీది స్తుతించే అంశమే. ప్రాముఖ్యంగా ఈ ఒక్క మాటతో నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. మనం ఊహించలేనంత గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. మత్తయి సువార్త 3:9 మత్తయి సువార్త 3:9 చదివితే, 3:9 చదివితే ఆయన ఇలా అన్నాడు, అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు తలంచుకోనవద్దు. అబ్రహాము దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామును ఒక పిల్లలను పుట్టింపగలడని మీతో చెబుతున్నాను. అర్థం కానిమాట, అర్థమైతే అద్భుతమైన మాట. బాబు అబ్రహాం మా తండ్రి అని మీరు చెప్తున్నారు కదా, అబ్రహాం గొప్పోడు అన్నట్టుగా మీరు ఫీల్ అయిపోతున్నారు కదా. సరే, దేవుడు రాళ్లలో నుంచి కూడా పిల్లలు పుట్టిస్తాడు. అబ్రహాం నుంచి పిల్లలు పుట్టించడమే గొప్ప సంగతి అని మనం అనుకుంటున్నాం. 100 సంవత్సరాల వయసు ఉన్నవాడికి పిల్లలు పుట్టడం ఆశ్చర్యం కదా. అవును, చాలా సార్లు పెళ్లి అయిందండి, 7 సంవత్సరాల తర్వాత, 14 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత పిల్లోడు పుట్టాడు మాకు సంతానం కలిగింది అని మనం మాట్లాడతాం. మంచిది, ఆయన దస్తలో నుంచి, ఆయన దుమ్ములో నుంచి, మట్టిలో నుంచి, రాళ్లలో నుంచి కూడా పిల్లలను పుట్టించడానికి సమర్థుడు. ఏమి కాదా, ఈ పురుగులు కీటకాలు ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి? అవన్నీ మన కళ్ళ ముందు ఎలా కనబడుతున్నాయి, ఆయన అంటున్నాడు రాళ్లలో నుంచి పిల్లలను పుట్టించడానికి సమర్థుడు, మత్తయి సువార్త 4:3 మత్తయి సువార్త 4:3 సాతాను యేసుక్రీస్తు ప్రభుని టెంప్ట్ చేస్తున్న ఈ సన్నివేశంలో ఏం మాట్లాడుతున్నాడు ఆ సోదరుడు? ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుడు కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించు. అదేమాట, రాయి రొట్టెగా మారుతుందా? చేయడానికి సమర్థుడు. అది జరుగుతా లేదా, రాళ్ళు రొట్టెలు అవ్వట్లేదా? మీరు ఊహించండి, మనం పొలాల్లో పండిస్తున్న ధాన్యం, కాయగూరలు, ఫ్రూట్స్ అవన్నీ రాళ్ళు రొట్టెలు అవుతున్నాయి. మట్టిలో నుంచే ఆ ఫ్రూట్ బయటకు వస్తుంది, ఆ మట్టిలో నుంచి అవన్నీ కార్బన్ స్వరూపాలే. మట్టిలో ఉన్న ఆ మట్టిలోంచి జీవం బయటకు వస్తుంది, మట్టిలోంచి ఫ్రూట్స్ బయటకు వస్తున్నాయి. చేయగలడు ఆయన. రాళ్ళలోంచి పిల్లలు పుట్టుకొస్తారు, రాళ్ళు రొట్టెలుగా మార్చబడితే చేయడానికి ఆయన సమర్థుడు. దేవుడు కుమారుడు కదా, చెయ్యి అని అడుగుతున్నాడు. చేయగలడు ఆయన, చెయ్యలేడు అని కాదు. మానవ స్వరూపంలో ఉన్నాడు ఆయన. సాతాను మాటలకి దేవుని శోధించుకోవడవు అన్నది ఆయన మాట్లాడి అక్కడ ఆగిపోయాడు. చేయడానికి ఆయన సమర్థుడు. ఈ చచ్చిపోయిన లాజరు 4 దినాలు అయిపోయింది, ఎట్లా ఉంటాడు? 4 దినాలు అయిపోయిన డెడ్ బాడీ ఎలా ఉంటుంది? డీకంపోజ్డ్ స్టేట్ లో మళ్ళా మట్టిలో కలుస్తూ ఉంటుంది. బాడీ ఆర్గన్స్ అన్ని ఆ ఫ్లూయిడ్స్ అన్ని వాటర్ మట్టిలోకి వెళ్తా ఉంటాయి. బయటికి రా లాజరు అన్నాడు, వచ్చేసాడు. బయటికి రా అంటే మళ్ళీ బ్రతికి బయటకు వచ్చేసాడు. సమర్థుడు ఆయన, చేయడానికి సమర్థుడు. మనం మన ఊహకి అందనంత గొప్ప కార్యాలు చేయడానికి, మన ఊహకు అందనంత గొప్ప కార్యాలు చేయడానికి మన దేవుడు సమర్థుడు అనే వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సృష్టిని చూడటం ద్వారా, సృష్టి కొనసాగింపును చూడటం ద్వారా, ఈ సృష్టి అంతటినీ నడిపిస్తున్న దేవుడు అలసిపోడు, సమస్యలడు, ఆగిపోడు. అందుకే ఆదికాండ మొదటి అధ్యాయం మనం ఏం చదువుతామంటే, 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత 7వ దినాన దేవుడు విశ్రమించాడు. అంటే ఏంటి, రెస్ట్ తీసుకుంటున్నాడా? నో. 6 దినాల్లో పని కంప్లీట్ చేశాడు, 7వ దినానికి పని లేకుండా చేశాడు. 7వ దినాన అమ్మయ్యా అలసిపోయాను కాదు, అలసిపోడు, సమస్యలడు. అక్కడ విశ్రాంతి తీసుకోవడం అన్న మాట దగ్గర గ్యాప్ తీసుకోవటం, లేకపోతే కంప్లీట్ చేసేసి ఆయన అయిపోయింది అని చెప్పటం. విశ్రాంతి తీసుకోవడం అంటే అలసిపోయాడు, చెమటలు పట్టేసాయి, ఫేడ్ అవుట్ అయిపోయాడు కాదు, కాదు. అట్లా అర్థం చేసుకోకూడదు, అలా అర్థం చేసుకోకూడదు. అంత గొప్ప దేవుడు మా దేవుడు, అంత గొప్ప దేవుడు. అర్థం చేసుకుందాం, అర్థం చేసుకుందాం. యోగు గ్రంథము 42వ అధ్యాయం, యోగు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. యోగు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనం, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. బా, సమస్తాన్ని చేయడానికి సమర్థుడు. ఏదియు ఆయన ఉద్దేశించింది ఏదియు ఆగిపోదు. ఈరోజు మనం మహిమలో లేము, పరీక్షా కాలంలో ఉన్నాము, ఎడబాటులో ఉన్నాము, దూరంగా ఉన్నాము. ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళామనుకోండి, విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మధ్యవర్తిత్వం ద్వారా, పాప పరిహారం ద్వారా ఆయన్ని సమీపించి, ఆయన వాక్యాన్ని ధ్యానించి, ఆత్మదేవుడు బోధిస్తున్న సంగతుల ద్వారా ఆనందిస్తున్నాం. ఇది బాగుంది. కానీ ఆయన దగ్గరికి నేరుగా వెళ్ళటం, ఆయన దగ్గర నేరుగా వెళ్తే మన ఆరాధన ఎలా ఉంటుందంటే, మన ఆరాధన ఎలా ఉంటుందంటే, మర్చికి ఒక మాట, ప్రకటన గ్రంథం. మన ఆరాధన ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం, దేవదూతలు ఆయన ఆరాధిస్తున్నారు, 4 జీవులు ఆయన ఆరాధిస్తున్నారు. 10వ వచనం, 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు అని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండేను, దానిని బట్టి అంటే నీ చిత్తమును బట్టి సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందనర్హుడు అని చెప్పుచు. ఆ కిరీటములు, తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి, కింద 5వ అధ్యాయం చివరిలో కూడా మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయో, 12వ వచనం, వారు వధింపబడ్డ గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఎన్ని మాటలో, ఎన్ని ఆరాధన మాటలో, ఎన్ని స్తుతి మాటలో. వధింపబడ్డ గొర్రెపిల్ల చాలా చిన్నగా కనబడ్డాడు, రేపు చాలా బాగా అర్థమవుతాడు. గ్రంథంలో నుంచి ధ్యానం చేయగలిగినప్పుడు చాలా బాగా అర్థమవుతాడు, 13, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వము ప్రతిది సింహాసనాసీనుడై ఉన్నవానికి గొర్రె పిల్లకు స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగమును కలుగునుగాక అని చెప్పుటూ వింటిని. ఆ నాలుగు జీవులు ఆమెను చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిపొటెంట్, సర్వశక్తిమంతుడు. సృష్టిని చేయటంలో, సృష్టిని నడిపించటంలో, మన కంటికి కనబడుతున్న సృష్టిని మించిన కార్యాలు చేయటంలో ఎంత చేసినా ఇంకా ఆయన సామర్థ్యం తగ్గిపోలేదు. ఊహలకు అందని కార్యాలు చేయటంలో ఆయన సమర్థుడు. అతి గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి, ప్రకటించడానికి, ఆయన చిత్తం చేయడానికి, ఆయన మహిమపరచడానికి మీకు నాకు ఇవ్వబడ్డ గోల్డెన్ ఛాన్స్ ఈ లిమిటెడ్ లైఫ్. లిమిటెడ్ లైఫ్ లో అన్లిమిటెడ్ గాడ్ కొరకు ఏదైనా చేద్దాం, చేయడానికి ఆయన శక్తి మీద ఆధారపడదాం. ప్రభు అటు కృప మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.